హలో, కానమూకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం, శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం గుడిపడవా, చారిత్రక కిరాతక నేపథ్యం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. గుడిపడవా చారిత్రక కిరాతక నేపథ్యం ఇక వినండి. మన ఉగాది తెలుగు ఉగాది రోజే మహారాష్ట్రలో గుడిపడవా. వేల ఏళ్లుగా ఈ దేశంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ నడుస్తూ ఉంది. అందువల్ల మనకు లభించే చరిత్ర కూడా ఆ మనువాద వ్యవస్థలోంచి వచ్చిందే అయి ఉంటుంది. మరి నిజమైన అసలు చరిత్ర తెలుసుకోవడం ఎలా అంటే, మనకు మనం విషయాన్ని హేతువుతో కడిగి శుభ్రం చేసుకొని అర్థం చేసుకోవాలి. అందుకు మన వివేకాన్ని ఉపయోగించాలి. ఉదాహరణకు, చరిత్ర గ్రంథాల్లో ఛత్రపతి శివాజీ రక్తం కక్కుకొని మరణించాడని నమోదై ఉంది. యుద్ధంలో చనిపోవాలి, లేదా ప్రమాదవశాత్తు చనిపోవాలి, లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితోనైనా చనిపోవాలి. అంతేగాని ఎవరైనా ఉన్న ఫళంగా రక్తం కక్కుకొని చనిపోయారంటే ఎవరో ఏదో కుట్ర చేశారని అర్థం. అది మరెవరో కాదు, మనువాదులైన బ్రాహ్మణులే. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం క్షత్రియులకే రాజు అయ్యే అర్హత ఉంది. కానీ ఇక్కడ శూద్రుడైన శివాజీ చక్రవర్తి అయ్యాడు. అది బ్రాహ్మణ వర్గానికి ఇష్టం లేదు. ఆ కారణంగా పట్టాభిషేకం చేయడానికి ఆ ప్రాంతంలోని బ్రాహ్మణులెవరూ ముందుకు రాలేదు. చివరకు వారణాసి నుండి గాగా భట్టును పిలిపించారు. ఆయన అసలు పేరు విశ్వేశ్వర భట్టు. ఆయనకు విధోనారాయణ అనే బిరుదు ఉంది. వారణాసిలో పెద్ద పేరున్న బ్రాహ్మణ పండితుడు. ఆయన శివాజీకి పట్టాభిషేకం చేస్తూ చేతితో తిలకం దిద్దకుండా కాలి బొటనవేలితో దిద్ది అవమానించాడు. పైగా క్షేత్రపతి అయిన రాజును ఛత్రానికి పరిమితం చేశాడు. ఛత్రపతి అంటే గొడుగు ధరించినవాడు అని అర్థం. రాజుగా ఆయన అధికారం గొడుగు పరిధిలోనే ఉండాలని అన్యాపదేశంగా చెప్పడం. శివాజీ భోంస్లేను రాజుగా ఆమోదించడానికి బ్రాహ్మణ వర్గానికి మనస్కరించలేదు. ఆ విషయం ప్రతి అంశంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మౌర్యుల చివరి రాజైన బృహద్దత మౌర్యుణ్ణి సేనాపతిగా ఉన్న పుష్యమిత్ర శృంగుడనే బ్రాహ్మణుడు కుట్రపూరితంగా హత్య చేయడం, అక్కడ నుండి శివాజీ అతని కుమారుడు శంభాజీల హత్య వరకు అంతా మనువాదుల కుట్రలే అన్నది ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. కుట్రలు చేయడంలో బ్రాహ్మణ మనువాదుల్ని మించిన వారు లేరు. ఛత్రపతి శివాజీ తన 50వ ఏట ఏప్రిల్ 3, 1680 రక్తం కక్కుకొని చనిపోయాడు. శివాజీ కొడుకు శంభాజీ అధికారం చేపట్టగానే తన తండ్రి విషప్రయోగం వల్ల చనిపోయాడని ప్రకటించాడు శంభాజీ. అంతేకాదు, అందుకు కుట్ర పన్నిన బ్రాహ్మణ మంత్రుల్ని ఉరితీయించాడు. వారు అన్నాజీ దత్తో సచిన్, దత్తోజీ పంత్, నీలో సోండియో, బాలాజీ అవజీ మొదలైన వారు. శూద్రుడైన శివాజీ భోంస్లే చక్రవర్తి కావటం గిట్టని మనువాదులు ఈ పనితో శంభాజీ భోంస్లే అతనిపై మరింత కక్ష పెంచుకున్నారు. తమ బ్రాహ్మణ వర్గీయుల్ని ఉరితీయించాడు అన్న అక్కసు వారిని ఊరికే ఉండనివ్వలేదు. ఎలాగైనా శంభాజీని మట్టుబెట్టాలనుకున్నారు. వారి కక్షకు మరో కారణం కూడా ఉంది. శివాజీ తన పెద్ద కొడుకు శంభాజీకి కేశవ్ పండిత్ దగ్గర చదువు చెప్పించాడు. కేశవ్ పండిత్ శంభాజీకి సంస్కృతం, హిందుస్థానీ భాషలు నేర్పించడమే కాకుండా పురాణ గ్రంథాలు కూడా నేర్పించాడు. దానితో శంభాజీ విద్యావంతుడై పుస్తకాలు రాయడం ప్రారంభించాడు. బ్రాహ్మణులకు మాత్రమే అందాల్సిన విద్యని శూద్రుడైన శంభాజీ దక్కించుకున్నాడని మనువాదులు మరింతగా మండిపడ్డారు. గతంలో శివాజీని చంపిన వీరు తరువాత కాలంలో శంభాజీని చంపడానికి పథకాలు వేసుకున్నారు. అందుకే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు తప్పుడు వార్తలు చేరవేశారు. ఆయనను శంభాజీపైకి ఉసిగొల్పారు. మొఘల్ చక్రవర్తి సహాయంతో బ్రాహ్మణులు శంభాజీని దారుణంగా చంపించారు. కనుగుడ్లు పీకించారు. తల మొండెంతో వేరైపోయే విధంగా నరికించారు. అప్పటికి శంభాజీ వయస్సు 31 సంవత్సరాలు. తమను వ్యతిరేకించిన వారికి ఏ గతి పడుతుందో అందరికీ తెలియజేయడానికి శంభాజీ యొక్క తలను ఒక కర్రకు గుచ్చి ఊరేగిస్తూ ఆనాటి బ్రాహ్మణ వర్గం విజయోత్సవాలు చేసుకున్నది. అదే పద్ధతి ఈనాటికి మహారాష్ట్రలో గుడి పడవా అనే పదం వాడుకలో ఉంది. శంభాజీ తలకు చిహ్నంగా ఒక కర్ర చివర చెంబు బోర్లిస్తారు. అందరికీ బాగా కనపడేట్లు చెంబు కింద పట్టు వస్త్రం కట్టి దాన్ని పూలతో అలంకరించి ఆ కర్రను ఊరేగిస్తారు. తరువాత దాన్ని ఇంటి మీద పెడతారు లేదా బయటికి కనపడేట్లు కిటికీలో పెడతారు. ఈ ఆచారం శంభాజీ మరణం తరువాత ఆయన స్మృతిలో 1689లో ప్రారంభమైంది. దీన్నే గుడి పడవా అనే ఉత్సవంగా జరుపుకుంటారు. ఇక్కడ తెలుగునాట ఉగాది జరుపుకునే రోజు అక్కడ మహారాష్ట్రలో గుడి పడవా జరుగుతుంది. మరాఠా రాజు శంభాజీ మరాఠీ, సంస్కృతం, హిందుస్థానీ భాషలు నేర్చుకున్నాడు. ఆయా భాషల్లో రచనలు ప్రకటించాడు. బుద్ధభూషణం అనే సంస్కృత రచనకు మంచి గుర్తింపు వచ్చింది శంభాజీకి. అందులోనే ఆయన తన తాత షహాజీ భోంస్లేకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తండ్రి శివాజీ మహారాజును అవతార పురుషుడిగా చిత్రించుకున్నాడు. అందుకే కాబోలు ఇప్పటికీ మహారాష్ట్ర ప్రజలు శివాజీని తమ ఆత్మ గౌరవ ప్రతీకగా భావించి గౌరవించుకుంటారు. నాయక భేద్, సాల్ శతక్ వంటి గ్రంథాలతో పాటు నక్షిక అనే గ్రంథం హిందుస్థానీ భాషలో శంభాజీ రాశాడు. మనువాదుల కుట్ర ఫలితంగా యుక్త వయసులోనే అతి కిరాతకంగా చంపబడ్డప్పటికీ అప్పటికే ఆయన విశిష్ట సాహిత్య సేవ చేయగలిగాడు. మరీ ముఖ్యంగా రాజకీయ కవిత్వం రాయడం శంభాజీ ప్రత్యేకత. మనువాదులు ఏర్పరిచిన పండగలన్నీ ఇతరాల చావులతో ఏర్పడినవే. హింసాత్మకమైనవి, అమానవీయమైనవి. పురాణ కల్పిత పాత్రలైన రావణుడు చస్తే పండుగ, హోళిక చస్తే పండుగ, అలాగే చారిత్రక పురుషుడైన శంభాజీ రాజును చంపించామని పండుగ. ఈ మనువాదులు మానవత్వాన్ని, మానవీయ విలువల్ని బతికించింది ఎక్కడా? అందుకే చెప్పేది ప్రతి విషయాన్ని మానవీయ కోణంలో పునర్నిర్వచించుకోవాల్సి ఉంది అని. మొఘలులైన ముస్లిములను మనువాదులు చక్రవర్తులుగా అంగీకరించారు. క్రైస్తవులైన బ్రిటిషు వారి అధికారాన్ని అంగీకరించారు. దేశంలో మూలవాసులైన శూద్రులు రాజ్యాధికారం దక్కించుకుంటే మాత్రం భరించలేకపోయారు. నిమ్న వర్గాల వారు ఎప్పటికీ బానిసలుగానే పడి ఉండాలన్నది వారి కోరిక. ఎందుకంటే వారి కష్టం మీద తాము సునాయాసంగా బతుకుతూ ఉండాలి అన్నది వారి సిద్ధాంతం. బయటి వారు ఎవరు అధికారం చేపట్టినా సరే వారి దగ్గర జీ హుజూర్ అంటూ దేబరిస్తారు. వారి బూట్లు నాకి శరణు వేడుతారు. కానీ స్వశక్తితో అట్టడుగు వర్గం వాడు రాజు అయితే మాత్రం అతన్ని రాజుగా అంగీకరించలేరు. అదే వారి ధర్మం, అదే వారి సమస్య. తర్వాత కాలంలో కొందరు శూద్రులు కూడా మనువాదుల ఆలోచన ధోరణిని అనుకరిస్తూ వారిలాగే మూర్ఖంగా ప్రవర్తించడం ప్రారంభించారు. అది ఇప్పుడు మనం సమకాలీన సమాజంలో గమనిస్తున్నాం. లేకపోతే శూద్రుడైన నేటి ప్రధాని పూజారి వేషాలు వేసుకుని గుళ్ళు ప్రారంభించడానికే తను పుట్టినట్లు ప్రవర్తించడం ఏమిటి? తనను ఎన్నుకున్నది పరిపాలన అందించడానికి అన్నది మరిచిపోవడం ఏమిటి? కేంద్రంలో వారి పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి వారి ఐటీ సెల్ జనం మీదకి పుంఖానుపుంఖంగా అబద్ధాలు గుప్పిస్తుంది. దేశ నాయకుల నుండి కింది స్థాయి నాయకుల దాకా అహేతుకమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అసలు వారి స్థాయిని వారు మరిచిపోతే పోయారు. కానీ ప్రజల స్థాయిని తక్కువగా అంచనా వేస్తున్నారు. అది క్షమించరాని నేరం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అందుకు విరుగుడు కనిపెట్టాడు. స్పెషల్ సోషల్ మీడియాను ప్రారంభించాడు. ఇది అక్కడి రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. అబద్ధపు వార్తల్ని, ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోల్ని ప్రచారం చేసేవారిని, జాతి మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిని ఈ సెంటర్ పసిగడుతుంది. చట్టానికి అప్పగించి శిక్ష పడే విధంగా చూస్తుంది. ఈ సెంటర్ స్థాపనకు కావలసిన శాస్త్ర సాంకేతిక పరికరాల కొనుగోలుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 10,285 కోట్లు కేటాయించింది. ఇలాగే ఫేక్ న్యూస్ నివారణకు కేంద్ర పార్టీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసికట్టుగా ముందుకు వస్తే దేశాన్ని అబద్ధపు వార్తల నుండి రక్షించుకోవచ్చు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది మంచి పాలన ఇవ్వమని, ఉపాధి కల్పించమని. హంగర్ ఇండెక్స్లో దిగజారి ఉన్న దేశ పరిస్థితిని మెరుగుపరచమని. అంతేకాని ఎప్పటికప్పుడు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవటం కాదు. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిని కూడా మన కేంద్ర పాలక పార్టీ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకోవటం చూశాం. గుడి పడవా ఎందుకు జరుపుకుంటున్నారు? శివాజీ శంభాజీ రాజులు ఎలా చనిపోయారు? చారిత్రక నేపథ్యం ఏమిటి అనే విషయాలు తెలుసుకున్నాం గనుక ఇక ఇప్పుడు చరిత్రను కప్పిపెట్టి తమ మత ప్రాశస్త్యాన్ని ప్రచారం చేసుకునేందుకు వైదిక మతస్థులు అల్లిన కట్టు కథలేమిటో చూద్దాం. గుడిపడవా అంటే బ్రహ్మధ్వజమని, ఈ విశ్వాన్ని బ్రహ్మ సృష్టించాడని చెప్పడానికి సంకేతంగా అలా ధ్వజాన్ని ప్రదర్శిస్తామని మనువాదులు కదలల్లారు. కానీ మరి అదే ధ్వజాన్ని ఇంద్రధ్వజం అని ఎందుకు అన్నారు? అదిగాక 14 ఏళ్ళు వనవాసం ముగించుకొని రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడనడానికి సంకేతంగా గుడిపడవా ప్రదర్శిస్తారని కూడా చెబుతారు. ఇలా ఒకదానితో మరొకదానికి పొంతన లేని పెట్ట కథలు కల్పించి చెప్పడం వల్లనే బ్రాహ్మణవాదం, వైదిక మతం చెప్పేవన్నీ అబద్ధాలని తేలిపోయింది. శంభాజీరాజు తల నరికి మొండెంతో వేరు చేసి నరికిన తల కర్రకు గుచ్చి ఊరేగించి వారు విజయోత్సవాలు చేసుకున్నదే నిజం. ఆ చారిత్రక అంశాన్ని పక్కదారి పట్టించడానికి, కప్పిపుచ్చడానికి మనువాదులు చిత్ర విచిత్రమైన అభూత కల్పనలు ప్రచారం చేశారు. ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించిన వారికి, మూఢభక్తిలో మునిగి ఉన్నవారికి చరిత్ర అర్థం కాదు. భ్రమల్లో బ్రతకకుండా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటూ ఉండాలి. మనువాదులు ఏర్పరిచిన హింసాత్మక అమానవీయమైన పండుగలు కాకుండా మానవుడు విజయాలు సాధించిన సందర్భాలను పండుగలుగా జరుపుకోవడం మంచిది. 21వ శతాబ్దంలో బతుకుతూ వందల వేల ఏళ్లనాటి అనాగరిక పద్ధతుల్ని వదిలేయకపోవటం విచారకరం అంటూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశం గుడిపడవా చారిత్రక కిరాతక నేపథ్యం అనేటువంటి అంశాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.